చేసుకుంటున్నటువంటి నీరు చాలా చాలా అదృష్టవంతులు. ఎందుకు అంటే ఇవాళ గీతోపదేశం జరిగింది భారతదేశంలో మొట్టమొదటిసారి. ఆ గీతను ఆశ్రయించే నేను మూడు లోకాలను పరిపాలిస్తాను అని శ్రీకృష్ణుడు చెప్పాడు. అంటే శ్రీకృష్ణుడికి ఆ జగద్గురు తత్వము, ఆ అథారిటీ, ఆ శక్తి ఎందువల్ల వచ్చింది అంటే గీత వల్ల వచ్చింది. ఇంచేత ఎండలో కూర్చున్న వాళ్ళు వీలవుతూ ఇటు నీడలోకి వచ్చిస్తే మంచిది కాస్త. ఏమమ్మా ఎండలో ఉన్న వాళ్ళు ఇటు నీడలోకి వచ్చేయండి. నీకు ఉండాలి భద్రంగా అక్కడే ఉంటాయి. ఇలా నీళ్ళలోకి వచ్చేయండి. ఆ పట్టిని తీసుకొచ్చేయండి కూర్చోటానికి. మెల్లిగా లాక్కుండా ఇటు వేసుకోవచ్చు. కాస్త మట్టిగా ఉన్నా పర్వాలేదు, పచ్చి వేసుకుంటారు కదా. అది తీసేసేయండి అమ్మా, పక్క పెట్టి. అంబాజీపేట సత్యనారాయణ గారు మీరు చచ్చిపోయింది, మీరు అక్కడే వెళ్ళిపోతున్నారు, వెళ్ళము. ఆహా, మీరు అట్టే వెళ్ళిపోతారు అయితే అయితే ఇక్కడ ఉండాలి. చెప్పండి అనేది అటు నీడలో కూర్చోవచ్చమ్మా. అటు రావచ్చు, ఇటు రావచ్చు. భారతదేశంలో ఈ గీతం మనకి అందజేసేటువంటి చాలా ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే యజ్ఞ ప్రక్రియ. సహ యజ్ఞా ప్రజాస్తిత్వ పురోవాచ ప్రజాపతి అనైన ప్రసవ సిద్ధం ఏషవో స్పిష్ట కామతు. కోరికలు తీర్చుకోవటానికి ప్రకృతి భగవంతుడు మనకు అందజేసినటువంటి ఏకైక సాధనం యజ్ఞ విద్య. అది గీతలో చెప్పబడి ఉన్నది. అన్నాద్భవంతి భూతాన్ని పర్జన్యా అన్న సంభవ. ఈ యజ్ఞ విద్యను నేర్చుకోవటానికి కావలసినటువంటి పరిస్థితులు అయితే మన దగ్గర ఉన్నాయి. కానీ విదేశీ ఆక్రమణల వల్ల గత కొన్ని వేల సంవత్సరాల బట్టి మన సంస్కృతిని మనమే మర్చిపోవటం వల్ల ఈ యజ్ఞాన్ని మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. ఈ యజ్ఞాలు జరుగుతున్నప్పుడు మూడు ముఖ్యమైనటువంటి సంస్కారాలు చాలా ముఖ్యమైనటువంటి ఉన్నాయి. మొట్టమొదటి ఏంటంటే పుంసవన సంస్కారము, రెండవది జన్మదిన సంస్కారము, మూడవది అక్షరాభ్యాస సంస్కారము. ఇది మీకు అయిపోయింది అని అనుకోవద్దు. మీరు పుట్టినా పుట్టినట్టే లెక్క. ఇంకేంటే ఎందుకు జీవిస్తున్నామో తెలియదు. ఎందుకు జీవిస్తున్నాము అంటే మామూలు ఇంజనీర్ అయిపోయాడండి, డాక్టర్ అయిపోయాడండి, చాలా గొప్ప డాక్టర్ అయ్యాడండి, కోట్లు కోట్లు సంపాదిస్తున్నాడండి, చీఫ్ మినిస్టర్ అయిపోయాడండి, ప్రెసిడెంట్ అయిపోయాడండి, కోటేశ్వరుడు అయిపోయాడండి. సరే అయిపోయాడు, అయిపోయాక అసలు ఇంటికి అయిపోయి ఏం చేస్తున్నాడు? ఓ సినిమా తీశాడు నాకు, సినిమా పేరు గుర్తు రావటం లేదు. కొడుకు ఏం చేస్తూ ఉంటాడు అంటే, డిగ్రీ చదువుతున్నటువంటి కొడుకు కాలు మీద కాలు వేసుకుని ఏం చదువుతూ ఉంటాడో మీకు తెలుసుకుంటా చూడలేదా? సినిమా పేరు చదువుతూ ఉంటాడు. చెప్పేశారా? సరే, అంచేత నేను కూడా సినిమాలు చూస్తాను. చూడండి, మరి అంటే సినిమాలు చూడక మానక్కర్లే, చూసి నేర్చుకుంటే చాలా నేర్చుకోవచ్చు సినిమాల నుంచి. చేత దిల్ అనేటటువంటి సినిమాలో వీడు కాలు మీద కాలు వేసి కూర్చుని సినిమా పేరు చదువుతూ ఉంటే తండ్రి వచ్చి, ఎలా బుద్ధి లేదా, చదువుకో, బాగా మార్కులు తెచ్చుకో అంటాడు. తెచ్చుకుని ఏం చేయాలి? ఉద్యోగం చేస్తాం. ఉద్యోగం చేశాక ఏం చేయాలి? హాయిగా సుఖంగా కాలు మీద కాలు వేసుకుని జీవించు. అదేగా చేస్తున్నా ఇప్పుడు, దానికి చదువు ఎందుకు అన్నాడు. నిజంగా ఈ లీడర్షిప్ కానీ దేశాధినేతలు కానీ ఈ కోటీశ్వరులు కానీ అంతకంటే గొప్ప పని నేను చేయటం లే. మనం తింటున్నాం, వాళ్ళు తింటున్నారు, వాళ్ళు నిద్రపోతున్నారు, మనం నిద్రపోతున్నాం. కానీ ప్రపంచానికి దేశానికి ఉపయోగపడేటటువంటి ఏదైనా ఒక పని చేస్తున్నారంటే ఏమీ లేదు. కావాలంటే ఇంకో రెండు ఇళ్ళు కట్టుకుంటారు, కావాలంటే ఇంకో రెండు ఫ్యాక్టరీలు పెట్టుకుంటారు, కావాలంటే ఇంకో రెండు పొలిటికల్ పార్టీస్ పెట్టుకుంటారు. ఏది చేసినా కూడా నాలుగే పనులు చేస్తాం అందరం. అత్యంత నీచమైనటువంటి, ఏ విధమైనటువంటి ఆర్థిక వనరులు లేనటువంటి వాడైనా, ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి అమెరికా ప్రెసిడెంట్ అయినా నాలుగే పనులు చేస్తాడు. ఒకటి ఆహారం తీసుకుంటాడు, గ్యారంటీగా ఆహారం తీసుకుంటాడు. కానీ నాకు డౌటే వాళ్ళు ఆహారం తీసుకోగలుగుతారో లేదో. ఇంకేంటే ఆ స్థితికి వచ్చేసే లోపల వాళ్ళ గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చేస్తుంది, డయాబెటీస్ వచ్చేస్తుంది. అంతేత వాళ్ళు ఆహారం తీసుకుంటున్నాం అంటారు తప్ప పాపం ఏం తీసుకోలేరు. తీసుకుంటే చాలా డేంజర్ పాపం వాళ్ళు. అంతేత మనం తీసుకున్నంత బాగా ఆహారం వాళ్ళు తీసుకోలేరు. తీసుకోగలిగితే మనలాగా తీసుకుంటారు. తర్వాత ఏం చేస్తారు? అలసట వచ్చాక నిద్రపోతారు. ఆహారము, నిద్ర మనకి ప్రపంచంలో ఎంత గొప్ప స్థితిలో ఉన్నటువంటి వాడికైనా తప్పదు కదా, నిద్ర కావాల్సిందే, ఆహారం కావాల్సిందే. దాని తర్వాత నువ్వు ఎంత పైకెక్కుతూ ఉంటే అంత భయం వస్తూ ఉంటుంది నీకు. మామూలుగా ఉన్నవాడికి ఏం భయం లేదు. భయం, ఆహార, నిద్ర, భయం. చీఫ్ మినిస్టర్ అయిపోయితే నా పిలిచేవాళ్ళు అనుకుంటాడు. కోటీశ్వరుడు అయితే ఏ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ వచ్చేస్తుందో. ఎప్పుడు కళ్ళు అలా చూస్తూ ఉంటాయి. మాట్లాడుతూ ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో వాడికి తెలిసినటువంటి వాళ్ళకి ఫోన్ చేసి, ఏమయ్యా ఇవాళ ఏమైనా రైట్స్ ఉన్నాయా, పంప తీసి నేనున్న ఏరియాలో రైట్స్ లేవు కదా. భయం, ఆహారము, నిద్ర, భయం. ఇదంతా కాకపోతే ఇంకా మైథునం. ఈ నాలుగు లక్షణాలే తప్ప మిగతా ఏ లక్షణాలు జంతువులకి మనిషికి తేడా చూపించేవి ఒక్కటే తప్ప మిగతావి లేవు. అందుకని శాస్త్రకారుడు ఏం చెప్తాడు అంటే, ఆహార, నిద్ర, భయం, మైథునంచ సామాన్యమేత పశుభేదనరాహ. మనిషికి జంతువులకి ఇది సామాన్యంగా ఉండేది. ఒక్కొక్కడు ఒకేదానికోసం భయపడుతూ ఉంటాడు. కానీ ధర్మోహితేశాం, ధర్మ మార్గంలో నడిచేటటువంటి స్థితి ప్రపంచంలో ఒక మానవ జాతికి ఉంది, దేవతలకు కూడా లేదు. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈ మానవ శరీరం లభించినటువంటి మనకి ఇది ఒక అద్భుతమైనటువంటి వరదానము. నేటి విద్యా విధానము ఆ వరదానాన్ని గురించి ఏమీ మాట్లాడటం లేదు. జీవించటం ఎలా అనేది తెలియదు. కాస్త కష్టం వచ్చేసరికల్లా ఆత్మహత్య చేసేసుకుంటారంటది. కాస్త కష్టం వచ్చేసరికల్లా కళ్ళ మన్నీళ్ళు వస్తాయి తప్ప ఏం చేయాలో ఆలోచించదు. చిన్న కష్టానికి పెద్ద పెద్ద కష్టాలేం కాదు. చిన్న కష్టం. ఏంటి చిన్న కష్టం అంటే వీడి మాట ఎవరైనా లేదు. చిన్న కష్టం అందరికీ, మీరు చాలా పెద్ద కష్టాలు అనొచ్చు, కానీ మీరు చెప్పుకునేటటువంటి చాలా పెద్ద కష్టాలు ఏంటో తెలుసా? భర్త నా మాట వింటం లేదు, భార్య వింటుంది. భర్త ఏమంటాడు? భార్య నా మాట వింటం లేదు. అమ్మ ఏమంటుంది? కొడుకు నా మాట వింటం లేదు, కోడలు నా మాట వింటుంది. అత్తంది అంతా మీకుండేటటువంటి ఏకైక బాధలు ఏంటి అంటే నా మాట వింటం లేదు. అందరికంటే చాలా పెద్ద కష్టం ఏంటంటే మీ శరీరం మీ మాట వింటం లేదు, మీ మనస్సు మీ మాట వింటం లేదు. మీరు గమనించుకుంటే అది చాలా పెద్ద బాధ మీకు. మీ శరీరాలు మీ మాట వింటం లేదు, మీ మనస్సులో మీ మాట వింటం లేదు. ఈ గీత ఉన్నదే ఇది నేర్పుతుంది మీకు. మొత్తం ఇంద్రియాలని అదుపులోకి ఎలా ఉంచుకోవాలి? శరీరము మీరు చెప్పినట్టు వింటే, మనస్సు మీరు చెప్పినట్టు వింటే, మొత్తం ప్రపంచం మీరు చెప్పినట్టు వింటుంది. మీరు చనిపోయిన తర్వాత కూడా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఇది మనం మర్చిపోయాం. మనం మీ మాట వినటానికి మీరు బతికుండక్కర్లే. మీరు చనిపోయినా కూడా బతికున్నప్పుడు కనుక మీ మనస్సు మీ శరీరాలు మీ ఇంద్రియాలు అదుపులో ఉంటే మీ మాట వింటారు. సాయి మాట ఇప్పుడు ఎందుకు వింటున్నాం? కృష్ణుడు మాట ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నాం? 5000 సంవత్సరాలు అయిపోయిందండి. రాముడు మాట ఇప్పుడు ఎందుకు వింటున్నాం మనం? ప్రహ్లాదుడు గురించి ఎందుకు చదువుకుంటున్నాం మనం? ధ్రువుడు గురించి ఎందుకు చదువుకుంటున్నాం మనం? ఇంతకంటే వాళ్ళు బతికుండగా వాళ్ళ శరీరాలు వాళ్ళ మనస్సులు వాళ్ళు చెప్పినట్టు విన్నాయి. అంచేత వాళ్ళ సమాధుల దగ్గరికి వెళ్ళి మనం దండం పెట్టుకుంటాం. గురువుల యొక్క సమాధికి వెళ్తున్నాం కదా, ఎందుకు వెళ్తున్నాం? ఎందుకంటే వాళ్ళు బతికుండగా వాళ్ళ శరీరాలు వాళ్ళ మనస్సులు వాళ్ళు చెప్పినట్టు విన్నాయి. ఇక్కడేమో డాక్టర్ డయాబెటిస్ ఉంది నాయన, నువ్వు తీపి తినొద్దు, కాస్త జాగ్రత్తగా ఆలోచించండి. డైకనిస్ట్ ప్రొఫెసర్ గా నేను చెప్తున్నాను. నేను ఈ విషయాలు ఆధ్యాత్మికవేత్తగా చెప్తాను, నేను సైంటిస్ట్ గా చెప్తున్నాను. షుగర్ వచ్చింది, డాక్టర్ ఏమన్నాడు అంటే పంచదార తినొద్దు నాయన అన్నాడు. చాలా మంది ఆరోగ్యవంతులు పంచదార తినడం మానేస్తున్నారు, ఎందుకంటే షుగర్ వస్తుంది వాళ్ళకి. ఏమన్నా మూర్ఖత్వాన్ని చెప్పింది అర్థమైందా? నీకు షుగర్ ఉంటే నువ్వు పంచదార తినబాక తింటే కష్టం. కానీ షుగర్ రాలేదు, షుగర్ వస్తుందేమో అనుకుని మానేసాం అనుకో వచ్చి తీరుతుంది గ్యారంటీగా. గ్యారంటీగా షుగర్ రావటానికి కారణం ఏంటంటే మన మూర్ఖత్వమే. షుగర్ లేని వాళ్ళు దయచేసి బస్తాలు బస్తాలు షుగర్ తినండి, ఏమీ అవదు. డబ్బు ఖర్చు అవుతుంది అనుకోండి, ఏమీ అవదను. డబ్బు ఖర్చు అవుతుంది కానీ మీకేం షుగర్ వచ్చేయదు. ఇది ఎందుకు చెప్తున్నాను? ఏది వినాలో ఏది వినకూడదో తెలియనటువంటి డాక్టర్లు షుగర్ పేషెంట్ని షుగర్ తినవద్దని చెప్పాలి తప్ప, షుగర్ లేనటువంటి వాడు షుగర్ తినకపోతే వాడికి ఎక్కడి నుంచి వస్తుంది ఇన్స్టెంట్ ఎనర్జీ? బలహీనమైనటువంటి మానవులు తయారవటానికి ఏకైక కారణం ఏంటంటే రోగం రాకముందే రోగం వస్తుందేమో అని రోగులు తినే ఆహారం తింటారు. ఆ మూర్ఖత్వం నుంచి ఇవాళ మీరు బయటపడిగారు అనుకోండి, ఖచ్చితంగా ఇవాళ వచ్చినందుకు మీ జన్మ సార్థకమైపోతుంది. హాయిగా కారాలు తినండి, హాయిగా ఉప్పులు తినండి. బీపీ వస్తే మాత్రం ఉప్పులు మానేయండి, కారాలు మానేయండి. చిన్న అర్థమైందా? మొట్టమొదట అది నేర్చుకోండి. జీవించటం ఎలా అనేటటువంటి దాంట్లో రోగం వస్తే ఏం చేయాలో అలా ఎందుకు జీవిస్తా? మీ మార్గం ఎటు వెళ్ళింది? రోగం వస్తుందేమో, ఆ రోగం వస్తుందేమో, నువ్వు ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తే ఏమవుతావు? ఇది హిరణ్యకశ్యపుడు రావణాసురుడు వాళ్ళ జీవితంలో చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎప్పుడో ఎక్కడో హరి ఉన్నాడు, వాడు కనిపించాడు, వాడితో యుద్ధం చేస్తూ కూర్చుంటాడు వీడు. ఎప్పుడు వాడు కూడా చివరికి వాడి చేతుల్లోనే తచ్చాడు. ఎప్పుడు డయాబెటీస్ వచ్చేస్తుందో, ఎప్పుడు బీపీ వస్తుందో అనుకుంటూ కూర్చోవద్దు, రాదు. మీరు దాని గురించి ఆలోచించవద్దు, జీవించటం నేర్చుకోండి. చెప్పిన మొదటి పాయింట్ అర్థమైంది కదా. ఈ జీవించటంలో మూడు అంగాలు ఉన్నాయి, అది చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. దాన్నే గాయత్రి యొక్క త్రిపద అంటాం, దాన్నే గీత యొక్క 3:6-18 ఒకటో శ్లోకం, 1వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు, 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు, 13వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు మూడు రకాలుగా జీవించటం అక్కడ నేర్పబడినది. కానీ గీత గురించి నేను చెప్పటం లేదు. కానీ ఇవాళ జరిగేటటువంటి ఈ మూడు సంస్కారాలు మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. కుంభకోణ సంస్కారం ఉందో లేదో నాకు తెలియదు, కానీ కుంభకోణ సంస్కారం చాలా ముఖ్యం. భారతీయులు తీసుకెళ్ళి మొక్కరా లేదు వింటున్నారు కదా. కుంభకోణ సంస్కారం అంటే అర్థం ఏంటి? తల్లి గర్భంలో బిడ్డ ఉండగానే బిడ్డకి విద్య నేర్పడం. ఇది భారతదేశంలోనే ఉంది, ఇంకెక్కడా లేదు ప్రపంచంలో. అభిమన్యుడు చక్రవ్యూహం గురించి ఎక్కడ నేర్చుకున్నాడు? తల్లి గర్భంలో నేర్చుకున్నాడు. తర్వాత తండ్రికి ఎక్కడ ఆపేశాడో అక్కడ తర్వాత చెప్పేటటువంటి తీరిక దొరకలేదు. అర్థం చేసుకోండి, ఈ సంస్కారం మనం మర్చిపోయాం. పిల్లలు పుట్టక ముందు తల్లి గర్భంలో శిశువు ప్రవేశించిన తర్వాత 10వ నెల వరకు అసలైన శిశులైనటువంటి విద్య నేర్చుకోవాలి అని భగవద్గీత చెప్తుంది. అప్పుడు నేర్పండి పిల్లలకి, ఏం నేర్పుతారో వాళ్ళు అలా అవుతారు. ప్రహ్లాదుడు బీజము రాక్షసలో పడింది, నారదుడు తీసుకువెళ్ళాడు గర్భంలో ఉండగానే వారికి ఆధ్యాత్మిక జీవిత విధానం నేర్పాడు. తర్వాత హిరణ్యకశిపుడు లాంటి మూడు లోకాలను జయించినటువంటి వ్యక్తి ప్రయత్నించినా, ఏనుగులతో తొక్కించేసినా, కాల సర్పాలతో కాటు వేయించేసినా మారలే. తల్లి గర్భంలో ఉన్నప్పుడు విద్య నేర్పేటటువంటి ఏకైక సంస్కారము, ఏకైక విధానం మన భారతదేశంలో ఉంది. ఈ గీతా జయంతి నాడు అది మీరు అర్థం చేసుకోగలిగి పిల్లలకి ఆ విద్య ఎలా నేర్పాలి అనేటటువంటిది మీకు అర్థం అవుతే, అది ఎక్కడుంది మాస్టర్? గీతలోనే ఉంది. ఎక్కడో లేదు, ఈ విద్య అంతా గీతలోనే ఉంది. అందుకే కృష్ణుడు ఏం చెప్పాడంటే, త్రీలోకాన్ పాలయామ్యహం గీతాం ఆశ్రిత్య, భగవద్గీతను ఆశ్రయంగా చేసుకుని, భగవద్గీతలో చెప్పబడినటువంటి జ్ఞానాన్ని ఆశ్రయంగా చేసుకుని నేను మూడు లోకాలను పాలిస్తున్నాను. ఏ మూడు లోకాలను? ఈ శరీరాన్ని, నీ కోరికలను, నీ మనస్సును. ఇవి మన కంట్రోల్లో లేవు. అనుకుంటా అంతే, మాస్టర్ చెప్పారు అంతే, ఇవాళ ఇంటికి వెళ్ళి గీత చదువుకుంటాను అని. గీతా పుస్తకం తీయగానే ఏంటో ఆ సీరియల్స్ ఈ మధ్య నేను చూడటం లేదు, చాలా తప్పు పని చేస్తున్నాను నేను. ఏంటది, ధర్మచక్రమా లేదా కాలచక్రమా? కాల ఏదో సీరియల్ టైం అయిపోతుంది, గీత తర్వాత చదవచ్చులే. వద్దమ్మా, కనీసము ఆ నిర్ణయం తేడా అర్థమైందా? ఎంత బలహీనమో మనం. భగవద్గీత చదువుదామని కూర్చొని టీవీలో సీరియల్ వస్తుంది కనుక మీరు టీవీకి వెళ్ళిపోయారు అంటే మీ మనస్సు, మీ కోరికలు, మీ అదుపులో లేవు. కొంచెం పట్టుదల ఉంటే చాలు, అంతకంటే ఇంకేం అవసరం. కొంచెం పట్టుదల కలిసి ఉంటే, ఓ 10 మంది కలిసి గీత చదువుకుంటాం అనుకుంటే టీవీ చూడాలని ఉన్న పక్కవాడు ఏమనుకుంటాడో అని వెళ్ళరు. కానీ సత్సంగం అంటాం. అంచేత మొదటిది నేను చెప్పింది అర్థమైంది కదా, కడుపులో బిడ్డ ఉండగా వాడికి ఏమి నేర్పాలి. దీనికి నేను నేచర్ క్యూర్ హాస్పిటల్ వాళ్ళతో కలిసి, ఇంకంటే ఆహార నియమాలు, చేసుకోవాల్సినటువంటి ట్రీట్మెంట్స్ అవంతా కలిపి ఓ 10 రోజుల పాటు భాగవత విషయాలు వాళ్ళకి చెప్పటానికి హైదరాబాద్ లో సన్నాహాలు చేస్తున్నాను. కానీ మీరు హైదరాబాద్ వరకు రావక్కర్లేదు, మీరు కాస్త ఒక వ్యక్తిని బలవంతంగా చుట్టమెట్టేసి ఘేరావ్ చేసేస్తే ఆ వ్యక్తి మీకు అవన్నీ చెప్పగలడు. ఆ వ్యక్తి మన దరిదాపుల్లోనే ఉంటారు. ఆయుర్వేదం ఏం చెప్తుంది అంటే, మీకు కావలసినటువంటి వనరులు, మూలికలు ఎక్కడుంటాయి? మీ దరిదాపుల్లోనే ఉంటాయి, చూసుకోండి అని. అంతేత హైదరాబాద్కి వచ్చి ఈ నేచర్ క్యూర్, ఈ పట్టీలు ఎలా వేసుకోవాలో పెళ్లి అయిపోగానే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఖచ్చితంగా ఓ 10 రోజుల పాటు ఇది నేర్చుకోండి. దాని తర్వాత కుంభకోణ సంస్కారంలో ఈ విషయాలు నేర్చుకోవటానికి ఇక్కడ మన దరిదాపుల్లోనే ఒక వ్యక్తి ఉన్నాడు, అమలాపురం దరిదాపుల్లోనే. ఆ వ్యక్తి పేరు చెప్తే మీరు ఆయన కాళ్ళ మీద పడి ఆయన వినకపోతే ఏం చేయాలి? మీరు ఇక్కడ రైస్మెన్ దగ్గర తీసుకొచ్చి ఆయన ఘేరావ్ చేసేయండి. చెప్తేనే వెళ్ళనిస్తాం, లేకపోతే వెళ్ళనివ్వం. చేస్తారా? అలా చేస్తానంటే ఆయన పేరు చెప్తానండి. చేస్తారా? చేయరు కదా, అనవసరం. మీరు పేరు చెప్పారా? ఏం సిగ్గుపడుతున్నారు, చెయ్యాలండి. మీ సంస్కారాలు ఎలా ఉన్నాయో చూసారా? ఒక వ్యక్తి ఇక్కడే ఉన్నాడు, మీరు ఆయన దగ్గర ఈ విద్య నేర్చుకోవచ్చు. అంతే కూడా, మేము నేర్చుకుంటాం మాస్టారు, ఆయన పేరు చెప్పండి అని అడగలేకపోతున్నారు. చెప్పేదా?
చెప్పండి.
మీరు ఒక్కడే అంటున్నావయ్యా, చెప్పేదా? చెప్తే మీరు నేర్చుకోవాలి. చూసారా సంస్కారం ఎలా ఉంది? నేర్చుకుంటాము అనలేకపోతున్నాయి. ఇది మీ యొక్క మానసికమైనటువంటి అధపతనం యొక్క పరాకాష్ఠ. చూసుకోండి ఎంత నీచమైనటువంటి స్థితిలో ఉన్నారు. మీరు నేర్చుకుంటారా? ఎవరైనా తిట్టినా నేర్చుకోరు. మాస్టర్ ఇంకా మీరే నుంచోండి. ఆయన చెప్పగలిగేవారు. ఎలాగో ఆయనకు మీ మనస్సు అర్థమైపోయింది కనుక ఇంకా ఆయన మీ వెంట పడతాడు. మరి మీరు పడరుగా ఆయన వెంట. సరేనా, గీతా జయంతి నాడు ప్రతిజ్ఞ చేయండి. మీరు ఇచ్చేటంటే పిల్లల్ని పెట్టి నేర్పిస్తాం, లేకపోతే ఏం చేస్తాం? పాపం వాళ్ళలో హుషారు ఉందేమో అనుకున్నాను. కొంతమంది మనస్సు లోపల ఉంది కానీ పైకి చెప్పలేకపోతున్నారు. కాస్త చూసుకోండి. అంతేత ఈ ప్రకృతి చికిత్స కాదు, ప్రాకృతిక జీవన విధానం. పేరు కూడా తప్పు పేర్లు పెట్టుకుంటాం మనం. ప్రాకృతిక చికిత్స ఏదైనా రోగమా? అమృతత్వ విద్య అది. అమృతం తాగిన వాడికి రోగాలు ఏం రావు. వాడికి రావాల్సింది ఏంటి అంటే జీవించే విధానం రావాలి. అంచేత ప్రాకృతిక చికిత్స అనే పేరు మార్చేద్దాం మనం. ఏం నేర్చుకోబోతున్నారు మీరు? ఎలా జీవించాలి అనేటటువంటిది మీరు నేర్చుకోబోతున్నారు. కానీ పిచ్చి పిచ్చి ట్యూషన్లకి గంటలు గంటలు మీరు మీ పిల్లల్ని పంపించగలరు. పిచ్చి పిచ్చి చదువులకి మీరు లక్షలు కోట్లు ఖర్చు పెట్టగలరు. ఆస్తులు అమ్ముకోగలరు మీరు. కానీ ఈ విద్య నేర్పుతాము అనేటటువంటి వ్యక్తి దగ్గర ఆ విద్య నేర్చుకోలేనటువంటి ఆ మానసిక బలహీనత నుంచి మీరు బయటపడాలి. లేకపోతే భారతదేశం అభివృద్ధి చెందదు. కానీ నేను మిమ్మల్ని వదలను చేతి ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఇంకో 2 నెలల తర్వాత వచ్చి తిడతాను, మళ్ళీ 2 నెలల తర్వాత వచ్చి తిడతాను. ఈ లోపల మా అంబాజీపేట సత్యనారాయణ మాస్టర్ ఎలా తిట్టగలరో నేను చూస్తాను. ఆయన టీచర్ కూడా కనుక ఆయనకి ఇది చాలా అనుభవం కనుక మీ వయస్సుతో ఏమి నిమిత్తం లేదు. విద్య నేర్చుకునేటప్పుడు అందరూ ఒకటే. అంతేత మొట్టమొదట ఆహార నియమాలు మనస్సుని శరీరాన్ని ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలో నేర్చుకోండి. అది లేకపోతే ఇంకేం చేయలేరు, ఏమీ చేయలేరు. యజ్ఞాలు వచ్చి చేసినంత మాత్రాన ఏమి అయిపోదు. ఈ యజ్ఞ విధానము మీ ఇంట్లోకి వెళ్ళాలి, మీ ఇళ్లలో అది చేసుకోవాలి. అది చేసుకుంటూ ప్రపంచానికి అందజేయాలి. కానీ ఒకటి నేను తెలుసుకున్నాను, జాగ్రత్తగా గుర్తుంచుకోండి వాళ్ళు చెప్పినటువంటి మాటలు. నేను వెళ్ళిన ప్రతి చోట ప్రతి ఊళ్ళో ఈ మాట చెప్తున్నారు. మీరు విన్నా వినకపోయినా, మీరు చేసినా చెయ్యకపోయినా, ప్రపంచంలో ఏ ఒక్క వ్యక్తి కూడా దీనికి సహకరించకపోయినా 5 సంవత్సరాలలో ఈ విద్య మాత్రమే భూమి మీద ఉంటుంది. మిగతా విద్యలన్నీ నాశనం అయిపోతాయి. మన ప్రయత్నాల వల్ల జరిగితే నిమిత్త మాత్రం భవిష్యవ్య సాక్షి. నీ ప్రయత్నాల వల్ల ఇది వచ్చింది అని మీసాలు తిట్టుకోవచ్చు. నువ్వు మీసాలు తిట్టుకోకపోయినా, మీరు చేసినా చెయ్యకపోయినా 5 సంవత్సరాల లోపల ఈ విద్య ప్రపంచంలోకి రాకపోతే ప్రపంచం సర్వనాశనం అయిపోతుంది. కానీ ప్రపంచం సర్వనాశనం అవటానికి ఋషులు మహర్షులు భగవంతుడు ఒప్పుకోదు కనుక మీరెంత మీ సంకల్పాలు ఎంత అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. చాలా స్పష్టంగా శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్తాడు మహాభారత యుద్ధంలో, నువ్వు చేస్తే చే యుద్ధం లాగితే మానేవయ్యా, నువ్వు చేయకపోతే ఏంటి ఆగిపోతుందనా. కంసుడికి కృష్ణుడు పుట్టక ముందు దేవకి పరిణయం అయిపోగానే చెప్తాడు నారదుడు, నాయన ఈమె గర్భంలో పుట్టేటటువంటి 8వ వాడు నిన్ను చంపేస్తాడు, ఆపుకోగలిగాడా ముందు చెప్పిన. జరిగేది జరిగేదే. ఈ విద్య ప్రపంచంలో ఖచ్చితంగా రాబోతున్నది. గీత చెప్పేదే నిమిత్త మాత్రం భవిష్యవ్య శాస్త్రం ద్రోణంచ భీష్మించ జయద్రథంచ తరణం తధాన్యానతి యోధవీరా. ఈ వీరులందరినీ కూడా నేను ఎప్పుడో చంపేశాను. వాళ్ళు కేవలం నిల్చుని ఉన్నారు, వాళ్ళని చూసి నువ్వు భయపడతావేంటి అర్జున? భీష్ముడికి ఇచ్చామరణం ఉంటే ఉండవచ్చు కాక, నేను సంకల్పించాను భీష్ముడు కావాలి, చస్తాడు. నువ్వు యుద్ధం చేస్తే నీ వల్ల చచ్చాడంటారు, నువ్వు యుద్ధం చేయకపోతే ఇంకోటి వల్ల చస్తాడు. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇంత సీరియస్గా ఎందుకు చెప్తున్నాను, దొరికినటువంటి అవకాశాన్ని కోల్పోకండి. పేరు తెచ్చుకోదలుచుకుంటే తెచ్చుకోండి, కానీ మిమ్మల్ని ఆ భగవంతుడు కానీ ఆ గురువులు కానీ బతిమాలుకోవటం లేదు. హిరణ్యకశిపుడిని చాలా స్పష్టంగా చెప్పాడు, నువ్వు చస్తావరా నాయన అని. ప్రహ్లాదుడిని ఏడిపిస్తూ ఉంటే భగవద్భక్తుడిని, నువ్వేమి కంగారపడి ఇంకా ఏడిపించని ఇంకా ఏడిపించని అంటే ఏంటి, మాట వినకపోని చివరికి వాడి చేతల వల్లే వాడు చస్తాడు. రావణాసురుడికి కూడా అదే చెప్పాడు నారదుడు కదా. ఆపుకోగలిగాడు ఆ మార్పుని. మీరెవరు కూడా ఆ మార్పులో ఆ మంచి వేపుకి వెళ్ళగలిగితే మీకు మంచిది, కానీ కాదండి మేము ఇలాగే జీవిస్తాము. కానీ నారదుడు అప్పుడందరికీ చెప్పినట్టే, ఋషులందరికీ చెప్పినట్టే, ఈనాడు హిమాలయాల నుంచి ఈ సందేశం అందరికీ చెప్పమని అనేక మంది మహాత్ములకి వార్త వెళ్ళింది. ఈ యజ్ఞాలన్నీ కూడా అందుకు పెట్టిస్తున్నాం, మీకేదో పుణ్యం చేయాలి అని కాదు. భగవంతుడి యొక్క ఈ వాక్, జగద్గురువు యొక్క ఈ వాక్ మీకు అర్థమవ్వాలి. తల్లి గర్భంలోనే మీకు ఎటువంటి పిల్లవాడు కావాలో అటువంటి పిల్లవాడిని సంపాదించుకునేటటువంటి ఆ ప్రాకృతిక జీవన విధానం మీకు తెలియాలి. దానికి మీకు ఒక వ్యక్తిని నేను చూపించాను, తెలుసుకోండి. రెండవది ఏం చెప్తున్నాను, తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత పుట్టినరోజు సంస్కారం, పుట్టినరోజు సంస్కారం అంటే చేసుకుంటున్నారు చేతులు కూర్చోమని చేతులు ఎత్తే సార్. ఈ పుట్టినరోజు సంస్కారం అనేటటువంటిది ఒకరోజు చేసుకునేది కాదు. ఇవాళ మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు మళ్లీ పుట్టినరోజు నాటి వరకు మీరు అమలు పరిచారో లేదో తీసుకోండి. 10 మందిని పిలవండి మీరు. 10 మందిని ఎందుకు పిలుస్తాము అంటే, నేను ఈ సంస్కారం చేసుకున్నాను, ఈ రోజు నేను ఈ నియమాలను పాటించాలి అని ప్రతిజ్ఞ చేసుకున్నాను, రాబోయేటటువంటి కాలంలో 1 సంవత్సర కాలంలో ఆ ప్రతిజ్ఞను నేను నెరవేర్చానా లేదా, అది పుట్టినరోజు సంస్కారం అంటే అర్థమవుతుంది కదా. అంతే తప్ప మాస్టర్ దగ్గర కూర్చున్నాం ఆశీర్వదించే మళ్ళా మామూలుగానే జీవిస్తాం కుదరదు. చదువుకుంటూ ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యంగా పుట్టినరోజు నాడు నిర్ణయించుకోవాల్సింది ఏంటంటే, నేను బాగా చదువుకుంటాను, ఆ విషయాన్ని ఆకళింపు చేసుకుంటాను, ఆ విషయంలో ఎక్స్పర్ట్ అవుతాను, నాకు ఎంత బాధ వేస్తుందో ఎంత అసహ్యం వేస్తుందో తెలుసా అండి. నాకు ఒక వ్యక్తులు వచ్చి, మాస్టర్ చదువుకోవాలని ఉంది చదువుకోలేకపోతున్నాను, తెలుసా మా వాడికి చదవాలని ఉందండి. తల్లిదండ్రులు వచ్చి చెప్తారు, మా వాడు చదువుకోవాలని ఎంత కష్టపడతాడో పాపం, ఏంటో చదివిందే గుర్తుండేటండి. తల్లిదండ్రులు వచ్చి చెప్తారు మళ్ళా ఆ కొడుక్కి వస్తా, ఒక్కడు ఈనాటి వరకు నా దగ్గరికి వచ్చి మాస్టర్ నాకు సినిమా చూడాలని ఉంది చూడలేకపోతున్నానని మాత్రం ఒక్కడల్లే సినిమా చూడటానికి మాత్రం 3 గంటలు నువ్వు చూడగలవా, ఏకాగ్రత కుదురుతుందా నీకు, చదువుకోవాలంటే ఏకాగ్రత కుదరటం లేదు, తల్లిదండ్రులైనటువంటి వారు మీరు వత్తాసు పలుకుతారా, దానికి ఇంట్రెస్ట్ లేదు కనుక నువ్వు చదవలేకపోతున్నావు అంతే. సినిమా చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే చూడగలుగుతున్నావు కదా. వ్యాసాలు వేయొద్దు, మనస్సును లొంగ తీసుకోండి, పుట్టిన రోజు నాడు ఈ నిర్ణయం తీసుకోండి, చెయ్యాలని ఉంది కానీ చేయలేకపోయాను అనొద్దు. ఎందుకు చేయలేకపోయారు మీరు, చేయాలని లేదు కనుక వ్యాసాలు వేయకండి, మనస్సుకి చెప్పుకోండి, చూడాలి అని ఉంటే చూసేస్తారు. నేను మా గురుదేవుల దగ్గర నుంచి వచ్చాక కాశీలో మా ఇంట్లో చాలా తీవ్రమైనటువంటి నియమాలు పెట్టాను నేను. నేనేమో 10 గంటలకు యూనివర్సిటీకి వెళ్ళిపోయామని, రాత్రి యూనివర్సిటీ నుంచి వచ్చామని, నేను వచ్చేసరికి నేను వెళ్ళేటప్పుడు అందరూ రైట్ చాలా సీరియస్గా అందరూ నియమాలు పాటించారు. తర్వాత నాకు తెలిసింది, నేను అలా యూనివర్సిటీకి వెళ్ళిపోగానే సినిమాకి వెళ్ళేవాళ్ళు సినిమాకి వెళ్తున్నారు, తినకూడనటువంటిది ఏదో నేను ఆశ పెట్టింది తింటున్నారు. చెప్పిన ఉదాహరణ అర్థమైంది ఏంటో, మీకు ఇష్టం అవుతే తప్ప ఆ పని చేయలేరు, బలవంతంగా ఎవడూ చేయించలేడు. అందుకని నేను చాలా మంది అడుగుతారు, మాస్టర్ గురువుకి అంత శక్తి ఉంది కదా మీ మనస్సును మార్చేవచ్చు, నేను మార్చేస్తే మీ మనస్సును ఇంకా మీరెందుకు, మీరు మెషిన్లు అవుతారు, మెషిన్లా కావాలి గురువులకి. తనస్సు తనువు మనస్సు ధనము ఇవ్వగలిగేటటువంటి సహజంగా సమర్పణ చేసుకునేగలిగేటటువంటి వ్యక్తులు కావాలి కనుక పుట్టినరోజు. మొట్టమొదట మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, సైన్స్ కూడా ఏం చెప్తుంది అంటే 5 తత్వాలు ఉన్నాయి, పృథ్వీ నీరు అగ్ని వాయువు ఆకాశం. ఈ 5 తత్వాలు ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి మీరు పుట్టినరోజు. నట్టు పృథ్వీని ఎలా ఉపయోగించుకోవాలి, నీతిని ఎలా ఉపయోగించుకోవాలి, అగ్నిని ఎలా ఉపయోగించుకోవాలి, వాయువుని ఎలా ఉపయోగించుకోవాలి, ఆకాశాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఈ ఐదు తత్వాలను ఈ పుట్టినరోజు నాడు నేను నేర్చుకుంటాను. ఇది నేర్పేటటువంటి వ్యక్తి మళ్ళా ఆయనే నేచర్ క్యూర్ అంటే. అంచేత నేను అందుకే చెప్తే ఆయన ఇక్కడ నుంచి లేచి వెళ్ళనివ్వకండి ఇంకా. మీరు మీకు నిజంగా ఇది నేర్చుకోవాలంటే మీరు కట్టిపడేయండి, ఆయన్ని కట్టిపడేసి ఇంకా ఆయన ఏం చెప్తే అది చేయండి. అంచేత పుట్టినరోజు మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే పృథ్వీతత్వం నుంచి క్షమా సహనము. మీ జీవితంలో క్షమా గుణం రావాలి, సహనం కావాలి. ఇది రెండు మీరు అలవర్చుకొని నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఈ గీతా జయంతి నాడు మీరు ఏం చూసుకోవాలి, నా జీవితంలో క్షమ వచ్చిందా లేదా, సహనము వచ్చిందా లేదా. చాలా మంది మేము ఏ పని చేసినా జరగటం లేదండి, బిజినెస్ లో పెట్టుబడి పెడుతున్నా లాభం రావటం లేదండి, ఉద్యోగాల్లో ప్రమోషన్ రావటం లేదండి, అమ్మాయికి పెళ్లి కావటం లేదండి, అబ్బాయికి ఉద్యోగం రావటం లేదండి. ఈ ఒక్కటి మీరు నేర్చుకుంటే జరిగిపోతాయి. మీకు క్షమించటం నేర్చుకోవాలి. మీరు క్షమించం మనం అలా మనసులో ఒక ఆవేదన అలా పేర్కొంటుంటాడు. అప్పుడు వాడు అలా అన్నాడు దాన్ని టైం, ఇంకా అది వినరు మీరు. దాన్ని ప్రతిరోజు కూడా క్షమించటం అనేది ప్రతిరోజు రాత్రి కనుక మీరు ఎవరు మీ అత్తని, మీ భర్తని, మీ ఆఫీసర్ని, ఎవరి మీద మీకు కక్ష ఉన్నదో మొట్టమొదటి ఏం చేయాలి అంటే తలడా ఎదురకుండా పెట్టుకోండి, మెత్తని తలడా పెట్టుకోండి, గట్టి తలడా వద్దు. మీకు ఎవరి మీద కోపం ఉందో వాళ్ళ మొహాలు అందులో చూసుకుని గబ 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 బాధేయండి తలగడని, కక్ష తీర్చుకోండి. హాస్యానికి చెప్తున్నాయి జన్మంలో సైకాలజిస్ట్ మీ లోపల ఉన్నటువంటి ఆవేదన పోగొట్టుకోవటానికి ఇది చాలా సులభమైనటువంటి మార్గం. తలుపులు వేసేసుకోవటం ఏంటో కరెక్ట్ గా రాత్రి 9 అయ్యేసరికి వీడు లోపలికి వెళ్ళిపోతాడు, ఏదో చప్పుళ్ళు వినిపిస్తాయి మాకు, కానీ చెప్పకండి ఎవరికి ఏం చేస్తున్నారు, మీరు ఏం చేయాలి, ఎవరి మీద కసి ఉందో చేసి చూడండి, మీకు ఎంత లాభం వస్తుందో, మీ ఆరోగ్యం ఎంత కుదుటపడుతుందో, మీ బీపీలు అవి ఎంత తగ్గుతాయి, కానీ చెప్పబాకండి ఎవరికి మీరు చేస్తున్నటువంటి పని. దాని తర్వాత ఏం చేయాలి, కళ్ళు మూసుకుని భగవంతుడా నాకు కోపం వచ్చింది కనుక బాధిస్తాను, కానీ నాకు ఎవరి మీద ద్వేషం ఉండకూడదు, సహనం కావాలి. అది నేర్చుకోగలిగితే పృథ్వీతత్వం మీకు వచ్చినట్టే. రెండోది ఏంటి, జలతత్వం. జలతత్వం అంటే ఏంటి, శాంతి. ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా చల్లగా ఉండగలగటం, ప్రశాంతంగా ఉండగలగటం. ఇది నేర్చుకోండి. మొదటిది ఏం చెప్పాను, పృథ్వీతత్వము క్షమ, జలతత్వము శాంతి శీతలత, అగ్నితత్వము ఉత్సాహం. ఒక చిన్న పని మనం మొదలెడతాం, చిన్న అడ్డంకి వస్తుంది మానేస్తాం. పిల్లి దాటింది అని పని మానేసే వాళ్ళని నేను చాలా మందిని చూశాను, పిల్లి అలా వచ్చిందండి అంతే. నిజంగా పిల్లి వల్లే పనులు ఆగిపోతే మీకు ఎవరి పనులు ఆగిపోవాలని అనిపిస్తే వాళ్ళు ఎదురకుండా పిల్లి వదిలేస్తూ ఉంటే ఆగుతాయా, పిల్లి శాపనాన్ని గుంట్లు తెగుతాయా. ఆ వంక పెట్టుకుని మీరు పని మానేస్తున్నారు, అందుకంటే ఇంకేం లేదు, అది అర్థం చేసుకోండి. ఉత్సాహం, అగ్నితత్వము. నేను చేయదలుచుకున్న పని చేసే తీరుతాను, ఏమి అడ్డు వచ్చినా వినను. రాక్షసులందరూ కూడా సక్సెస్ అవటానికి కారణం ఏంటంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా వాళ్ళు చేస్తారు. దేవతలు ఎప్పుడైనా తపస్సు చేశారని మీరు విన్నారా? విన్నారు ఎప్పుడైనా? నేను విన్నా ఎప్పుడు. అగ్నిదేవుడు ఘోరమైనటువంటి తపస్సు చేశాడు, వనదేవుడు ఘోరమైనటువంటి తపస్సు చేశాడు, వినలేదు. వేలాది సంవత్సరాల పాటు తపస్సు చేసింది ఎవరు? రాక్షసులు. వాళ్ళు ఎవరిని చావుగొట్టారు? దేవతల్ని చావుగొట్టారు కదా. మళ్ళా విష్ణుమూర్తి వచ్చి మళ్ళా వాళ్ళకి సహాయపడితే తప్ప దేవతలు ఏం చేయించి అంటే దేవతలు అనుభవించటమే తప్ప సాధనలు లేవు వాడు. ఇంకొక అగ్ని ఏం చెప్తుంది అంటే, నేను ఈ పని అనుకున్నాను, నేను సక్సెస్ అయ్యేంత వరకు చేస్తాను. నేను లెక్చరర్ గా పనిచేస్తున్నప్పుడు ఫస్ట్ బిఎస్సీ క్లాసులో మొట్టమొదటి ప్రశ్న నేను ఏం వేసేవాళ్ళని తెలుసా, మీరు బిఎస్సీలో ఎందుకు జాయిన్ అయ్యారు? అందరూ నాకు చెప్పే జవాబు ఏంటంటే ఎంసెట్ లో సీట్ రాలేదు. అంటే వాళ్ళు ఎందుకు జాయిన్ అయ్యారు అక్కడ, ఎంసెట్ లో సీట్ రాలేదు కనుక. మీకు రాదయ్యా ఖచ్చితంగా, ఎంసెట్ లో సీటు రావాలి అనే తపనతో చదివింది ఎవరు లేదు. తల్లిదండ్రులకి తపన ఉంటుంది పాపం, మా వాడికి సీటు ప్రమాదవశాత్తు వస్తుందేమో అని. మీరు చాలా జాగ్రత్తగా గుర్తించుకోండి, తల్లిదండ్రులకు కూడా తెలుసు వాళ్ళకి ఎంసెట్ లో సీటు రాదని. కానీ లోకం ఒక ఆశ ఏమో అయిపోతాడేమో, అదృష్టంలో అయిపోతాడేమో. అదృష్టం కాదు, కావాల్సింది ఉత్సాహం. ఇంకటి పుట్టినరోజు నాడు క్షమ, శాంతి, ఉత్సాహం. దీని తర్వాత వాయువు. వాయువు ఏం చెప్తుంది? నీకున్నటువంటి జ్ఞానాన్ని ఇతరులకి పంచండి. ఇప్పుడు మీరందరూ కూడా నిద్రపోతున్నా. ఈయన ఏంటంటే ఎప్పుడో వచ్చి ఏదో చెప్తే ఏదో యజ్ఞం చేసుకుని ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటే, ఈ ఎండలో కూర్చోబెట్టి మమ్మల్ని బాధ పెడితే ఇదంతా చెప్తున్నాడని మీలో చాలా మంది అనుకున్నా. నా ఉత్సాహం తగ్గటం లేదు, ఇంకా ఇంకా ఉత్సాహం వచ్చి చెప్తాను. ఎందుకంటే కనీసం చెవులో ఈ రెండు మాటలు పడితే ఏమో మీలో ఎవడు నిద్రలేస్తాడో. ఒక్క వివేకానంద చాలు రామకృష్ణ పరమహంస యొక్క జ్ఞానాన్ని ప్రపంచం అంతటా అందించటాన్ని. మిగతా వాళ్ళు ఎవరు అందించలేదు, ఇప్పుడు అందిస్తున్నారు నాకు తెలియదు. కానీ ఆ ఒక్క వివేకానంద రామకృష్ణ పరమహంస చెప్పినటువంటి మాటలు వింటే ఏమైంది, ప్రపంచం అంతటికీ కూడా ఆ జ్ఞానం వెళ్ళిపోయింది. కనుక నాలో ఉన్నటువంటి అగ్ని మాత్రం ఆరదు. మీరు పారిపోతే తప్ప మీ వెంట పరిగెత్తలేను నేను, అది వేరే విషయం. ఆయన పరిగెత్తగలడు. ఉత్సాహం తెచ్చుకోండి. పనులు జరగటం లేదు అని బాధపడకండి, పనులు ఎలా జరిపించుకోగలము అనేటటువంటి ఆలోచన ఈ సంవత్సరం అంతా ఉంచుకోండి. ఇది ఈ ఉత్సాహంతో పాటు మీకు లభించినటువంటి జ్ఞానాన్ని ఇతరులకి పంచిపెట్టండి. అది వాయువు. వాయువు ఏం చేస్తుంది? సుగంధం వస్తే సుగంధాన్ని మూసేస్తుంది, దుర్గంధం అయితే దుర్గంధాన్ని మూసేస్తుంది. కానీ అంటే ఏంటి, వాయువు ఏం చేస్తుంది? దానికి ఏది లభించినా ఇతరులకు అందజేస్తుంది. అలాగే మీకు ఉన్నది ఏదో, ఏది ఉంటే అది అందరికీ పంచండి. అన్నిటికంటే చివరదైనటువంటి ఆకాశతత్వం ఏం చెప్తుంది అంటే మంత్ర జపం చేస్తుంది. వాయువు యొక్క శక్తి, ఆకాశం యొక్క శక్తి మంత్రంలో ఉంది. కనుక ఇంతటి పుట్టినరోజు నాడు ఈ నిర్ణయాలు తీసుకుంటూ, ప్రతిరోజు పుట్టినరోజు వస్తుంది మీకు, ప్రతిరోజు మీరు చూసుకుంటూ ఉండండి, మీలో క్షమ పెరిగిందా లేదా, శాంతి పెరిగిందా లేదా, ఉత్సాహం పెరిగిందా లేదా, ఎంతమందికి నేను చెప్పగలిగాను, ఎంత మంత్ర జపం చేయగలిగాను. సరేనా? దీని తర్వాత అక్షరం. ఎంత రాదు, నువ్వు కూర్చో, తర్వాత వాళ్ళు వస్తారు. ఈ అక్షరాభ్యాసం అన్నది ప్రతిరోజు జరగాలి, అది గుర్తుంచుకోండి. సంవత్సరానికి ఒకసారో జన్మకు ఒకసారో కాదు. అక్షరాభ్యాసం అంటే అర్థం ఏంటి? నేను ఆత్మను, నాశనం లేనటువంటి ఆత్మను. నేను ఈ శరీరాన్ని కాదు, ఈ బాధలన్నీ కూడా శరీరానికి వస్తున్నాయి అనేది ప్రతిరోజు గుర్తు చేసుకోవటం అక్షరాభ్యాసం. అది ఆ చిన్నపిల్లవాడికి ఏ రోజు మీరు అక్షరాభ్యాసం నేర్పిస్తారో ఆ రోజు నుంచి మనస్సు అలా నేర్పాలి. ఇది ఈ అక్షరమైనటువంటి పురుషుడు ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు అనేది భగవద్గీత యొక్క 15వ అధ్యాయంలో చెప్పబడుతుంది మీకు. అందులో మూడు రకాలైనటువంటి పురుషుల గురించి చెప్పబడుతూ ఉంటుంది. క్షరపురుషుడు, అక్షర పురుషుడు, పురుషోత్తముడు. శ్రీకృష్ణుడిని మనం పురుషోత్తముడు అంటాం. క్షర శరీరము కలిగినటువంటి మనము, మన పిల్లవాడు అక్షర పురుషుడుగా మారాలి అనేటటువంటి దీక్ష అక్షరాభ్యాసం. సిఐటి క్యాచ్, ఆర్ఐటి ర్యాచ్ అనుకోవటం కాదు. ఆర్ఐటి ర్యాచ్ అనుకుంటే ఏమొస్తుంది, సిఐటి క్యాచ్ అనుకుంటే ఏమి. ఒకళ్ళు ఎంత ఆనందంగా చెప్పారో, మా వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడగలదండి, తెలుగు రాదండి అని. ఈ ఊళ్ళోనే ఒక ఇంట్లో నేను టైం ఎంత అయింది అని ఒకళ్ళు అడిగితే నేను 7:30 అయింది అని చెప్పా. 7:30 అంటే నాకు అర్థం కాదు, 7:30 అంటే ఎందుకు అంటున్నాడు అది. అంటే అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పారు, ఇంగ్లీష్లో చెప్పారండి మా వాడికి. బానిసత్వం యొక్క పరాకాష్ఠ అనమాట. మన మాతృభాషను మర్చిపోయి మమ్మీ డాడీ అనిపించుకుంటూ మన సంస్కృతిని మర్చిపోయినటువంటి మనము. అంచేత ఈ అక్షరాభ్యాసం నాడు అర్థమైందా ఏం చేసుకోవాలో, ఏం నేర్పాలి మీ పిల్లలకి? మీరు శరీరము కాదు, మీరందరూ కూడా శ్రీకృష్ణుడితో సమానమైనటువంటి పుణ్యమయ ఆత్మలు. అందరూ అనండి గాయత్రి మంత్రం. ప్రచోదయా భువ స్వహ.
విదుర్వరేణ్యం
యజ్ఞం చేసుకున్నప్పుడు అగ్నిపూజన అయ్యాక ఈ పుట్టినరోజు సంస్కారాలు వాళ్ళకి అక్షాభ్యాస సంస్కారాలకి విశేషమైనటువంటి ఆవర్తులు వేస్తారు చేసుకోండి ఇంక యజ్ఞం కనసాగించండి.